మంచి భార్య దొరకటం, గృహాన్ని నిర్వహించేటటువంటి భార్య దొరికితే భర్త ఎంత అదృష్టవంతుడవుతాడో, మంచి మంత్రి దొరికిన రాజు అంత గొప్పవాడవుతాడట, మంచి గురువు దొరికిన శిష్యుడు ఎంత అదృష్టవంతుడవుతాడో, చక్కని మంత్రి దొరికిన మహారాజు యోగజాతకుడు అవుతాడు. ఈయన అదృష్టం గర్గాచార్యుడు అనేటటువంటి ఒక మహాత్ముడు పురోహితుడు మంత్రి కూడా ఆయన ఉండడం. ఆయన ఏమన్నాడు తెలుసా, మహారాజా రాజు అన్నాక రాజ్యపాలన చెయ్యాలి, ఓపిక లేదు కనుక నువ్వు పాలన చేయలేనంటున్నావు, శత్రువుల్ని శిక్షించలేనంటున్నావు, నీ దగ్గర పరాక్రమం లేదంటున్నావు, లేకపోతే లేకపోయింది కానీ అడవికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు. నువ్వు ఇప్పుడు తపస్సు చేద్దామనుకున్నా నీ ఇంద్రియాలు నీ మాట వినవు, ఓపిక లేని కారణం చేత అడవిలో తపస్సు చేసేటప్పుడు నువ్వు స్నానం చేయగలవా, నీ చేతులు నీకు సహకరించట్లేదు, నువ్వు ఏ నర్మదా నదీ తీరంలోనో తపస్సు మొదలెట్టావు, ఓ ఆశ్రమం నిర్మాణం చేయించి నీకు ఇచ్చారనుకుందాం, మేమంతా కలిసి మేమంతా నీకు ఆశ్రమం ఇచ్చావు, నువ్వు అందులో కూర్చుని తపస్సు చేయాలి, రేపు నీ ఆశ్రమం ఎలా శుద్ధి చేసుకుంటావు, ఇప్పుడంటే రాజువు కాబట్టి నీకు చాకరీ చేస్తున్నారు, నువ్వు అడవికి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే నీ మొహం ఒక్కడ చూడవు, పదవిలోంచి తప్పుకున్న తక్షణం ఒక్కడ చూస్తాటండి, పదవిలో ఉన్నప్పుడు నీకు సేవ చేస్తారు, నువ్వు రాజపదవి విడిచిపెట్టి అడవికి వెళ్ళి గుడిసేసుకుంటే అస్సలు నీకెవడు సేవ చేయడు, నువ్వు నీ చెంబు పట్టుకోలేవు, గుడిసె పాడైతే బాగు చేసుకోలేవు, ఆకలిస్తే చెట్ల పళ్ళు కోసుకోలేవు, దాంతో మలమల వాడి మరణిస్తావు తప్ప తపస్సు చేయలేవు. అధికారం పోయిన వాడి ముఖం ఎలా ఉంటుందో నీకు ఇంకా తెలియదు. మహారాజు గారి యొక్క మహారాజు గారి సంతానం కనుక యువరాజు కనుక ఎన్నాళ్ళు నీకు ఏ లోటు లేకుండా వీళ్ళంతా చూశారు. అధికారాంతమునందు చూడవలదాయ్య సౌభాగ్యములు, ఒక్కసారి పదవి పోతే అప్పుడు చూడాలంటే ఎంత గొప్పవాడైన వాడు, పదవిలో ఉన్నంతసేపు ఈ చేతులు కట్టుకున్నవాడు అమ్మయ్య రిటైర్ అయిపోయాడని వాడు మొహమ్మదే అంటారు. ఈ దౌర్భాగ్యుడు లీవ్ ఇవ్వలేదని ఒకడు, మనని పట్టించుకోలేదని ఒకడు తెగ తిట్టుకుంటారు తెలిసిన అండి. ఒక్కొక్కప్పుడు ఎక్కువ మందికి పేరు కేవలం అధికారం వల్లే, అధికారం పోతే ఎవడ చూడ, నేను చాలామందిని చూశాను కదా. కాబట్టి నువ్వు తొందరపడి అడవికి వెళ్ళి తపస్సు చేయటం వల్ల ఉపయోగం లేదు, నువ్వు అక్కడ విజయం పొందలేవు. ఇంకొక రహస్యం చెబుతావు విను, అడవికి వెళ్ళి వేల సంవత్సరములు తపస్సు చెయ్యడం వల్ల వచ్చే మహాఫలితం ఒక్క క్షణంలో ప్రసాదించే ఒక మహానుభావుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు, సద్గురుడు అవధూత యోగిరాజు దత్తాత్రేయుడు. మహానుభావుడు అనసూయకి అత్రికి జన్మించి సహ్యపర్వతం మీద ఉన్నాడు. ఆయన సహ్యపర్వతం మీద తన మాయతో ఒక మహాశ్మశానాన్ని సృష్టించాడు. ఆ మహాశ్మశానంలో రేయింబవళ్ళు శవాలు కాలుతూ ఉంటాయి, ఆ శవాల మధ్యలో లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్నాడు ఆయన. ఆయన పక్కన లక్ష్మి వేశ్యలాగా దర్శనమిస్తుంది చూడడానికి, ఆయన పిచ్చాళ్ళ ఉంటాడు వ్యసనపరుళ్ళ ఉంటాడు. అటువంటి యోగీశ్వరుణ్ణి దత్తాత్రేయుణ్ణి అవధూతని భక్తితో పట్టుకుంటే ఇంక నువ్వే తపస్సు చేయకర్లా, సకల తపస్సుల వల్ల వచ్చే ఫలితం ఆయన ఇస్తాడు. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం, సకల వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, అనేక సంవత్సరములు కఠోర తపస్సు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, ఆ గురువుగారిని కించిత్ కాలం సేవిస్తే మనకు ఆయన ఇస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే నీవు మహాబలశాలి అవుతావు, ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించగలుగుతావు, సకల సంపదలు శక్తులు మహిమలు ఆఖరికి కైవల్యం కూడా ప్రసాదించే పరమాత్ముడు విష్ణువు మన అదృష్టవశాత్తు మనకి దగ్గరలో ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని పట్టుకో. ఒకనొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది, జంభుడు మొదలైన రాక్షసులంతా ఇంద్రుణ్ణి తన్ని స్వర్గం నుంచి తరిమివేశారు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ పరమాత్ముడిని గట్టిగా పట్టుకున్నారు. సహ్యపర్వతానికి వెళ్ళి ఇంద్రుడు దేవతా సమేతుడై పరమపూజ్యుడైన దత్తాత్రేయుణ్ణి సేవించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆయన అనుగ్రహించాడు, దాంతో ఇంద్రుడికి సామ్రాజ్యం వచ్చింది. పోయిన సామ్రాజ్యం స్వరాజ్యం ఇంద్రుడికి తిరిగిచ్చిన పరమపూజ్యుడు ఆ దత్తాత్రేయుడు. ఇంద్రుడికే సామ్రాజ్యం ఇచ్చాడు, నీలాంటి రాజేంద్రుడికి ఇవ్వడా అనగానే అర్జునుడు అడిగట, అసురవరుల చేత అమరేశ్వరుండెట్లు కోలుపోయ తన విశాల లక్ష్మి అమ్మునీంద్రునెట్టుల ఆరాధనము చేసే మగుడనెట్లు రాజ్యమహిమ పడసే. రాక్షసుల ద్వారా ఇంద్రుడి రాజ్యం ఎలా పోయింది, దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు ఎందుకు ఓడిపోయాడు, పోయిన తర్వాత ఏం చేశాడు? తన పవిత్రమైన స్వర్గ సామ్రాజ్యం సంపాదించడానికి ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఆరాధించాడు? దత్తుడు ఆయన ఎలా అనుగ్రహించాడు? నువ్వు చెప్పినట్టుగా యోగులను సేవించడం కష్టం కదా, ఆ అవధూతని ఈయన ఎలా సేవించాడు, ఆయన ఎలా పరీక్షించాడు, చివరికి ఎలా రక్షించాడు, ఈ విశేషాలు చెబితే నేను కూడా వెళ్ళి దత్తుణ్ణి పట్టుకుంటాను, నా చిత్తం దత్తాయత్తం చేస్తాను అనగానే, అయితే చెబుతున్నా విను అని కార్తవీర్యార్జునుడితో గర్గాచార్యుడు ఇలా చెప్పాడు. జంభాది ప్రకటాసుర ప్రకరముల్ శక్రాది దేవాలియున్ శుంభద్విక్రమ కేళిలీలసగం సోమించి ఏకాబ్దమున్ ఉజృంభోత్సాహములుల్ల శిల్లగ జయశ్రీలోలతన్బోర సంరంభం వేది నిలుంపులు ఓడిరి అసురవ్రాతాస్త్ర భిన్నాంగులై. ఒకనొకప్పుడు ఇంద్రుడు స్వర్గం పరిపాలిస్తున్న కాలంలో సింహాసనం మీద కూర్చునుండగా భూలోకంలో ధనువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడికి జంభుడను కొడుకు పుట్టాడు. ఆ సమయంలో ఇంద్రుడికి తిరుగులేదు, అసలు శత్రువులు లేరు, రాక్షస భయం లేదు, రాక్షసులందరినీ చితక్కొట్టి ఓడించి ఏకఛత్రాధిపత్యంగా ఇటు స్వర్గం, ఇటు భూలోకం, అటు పాతాళం మూడు పరిపాలిస్తున్నాడు. అందుకే ఆయనకి త్రిదివేశుడు అని పేరు. ఇటు స్వర్గమర్త్య పాతాళ లోకాలు కలిపి త్రిలోకాలు అంటారు. త్రిలోకీ ప్రభు అయిపోయాడు ఆయన. ఆ సమయంలో ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ ధనువుకి కొడుకులు గనక దానవులు అన్నారు. ధనువు యొక్క సంతానం దానవులు. రాక్షసుల్లో కూడా చాలామంది ఉన్నారు. రాక్షసి అని పేరు కలిగిన వాడి సంతానం రాక్షసులు, ధనువు పిల్లలు దానవులు, దితి కొడుకులు దైత్యులు, సాలకటంకట అనే ఆవిడ పిల్లలు సాలకటంకటేయులు. కాబట్టి రాక్షసులందరూ కూడా వ్యవహారంలో రాక్షసులు ఉంటాం కానీ అహమ్మ బాబో మానవుల్లో ఎన్ని జాతులు ఉన్నాయో రాక్షసుల్లో కూడా అన్నీ ఉన్నాయి. అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఇన్ని శాఖలు ఉపశాఖలు అలా ఉంటూనే ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళు తగాదా పడుతూనే ఉంటారు, మళ్ళీ కలుస్తూనే ఉంటారు. అదొక విచిత్రమైన సృష్టి అనుకోండి. ఈ సృష్టి ఎప్పుడూ కూడా పరస్పరం వైరుధ్యంతో ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. అందరూ కలిసి ఉంటే ఈ ప్రపంచాన్ని నిలబెట్టడం తేలిక అనుకున్నాడు ఏమిటో పరమాత్మ. వీళ్ళలో వీళ్ళకి కాస్త తగాదా పెట్టి ఆనందిస్తూ ఉంటాడు, అది ఆయన మాయ. ఈ రాక్షసుల్లో ధనువు యొక్క పిల్లల్లో పెద్దవాడి పేరు జంభుడు అని పేరెట్టారు. వాడు చాలా గట్టివాడు. వాడు వాడు నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్నగారు, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తుంటే మనం పాతాళంలో ఉండడం ఏమిటి, మనకెందుకు ఈ కర్మ వచ్చింది, పాతాళంలో ఈ కటిక చీకట్లో పడి ఉండడం ఏమిటి, వాళ్ళేమో హాయిగా వెలుతురులో ఉండడం ఏమిటి, వాళ్ళకేమో మణులు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, అప్సరసలు ఉన్నాయి, మనకేమున్నాయి, ఇక్కడంతా కటిక చీకటి, ఏవో పాముల మధ్యలో బతుకుతున్నాం, పెద్దగా మనకి సంపదలు లేవు, ఆహారాలు లేవు, ఏం మనం ఎందుకు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలంటే ఏం చెప్పనరా, వాళ్ళకి పరాక్రమం ఎక్కువ, విష్ణు భక్తులు వాళ్ళు, విష్ణు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు, శివుడు రక్షిస్తున్నాడు వాళ్ళని, విష్ణువు రక్షిస్తున్నాడు, బ్రహ్మ రక్షిస్తున్నాడు, గురువులు వాళ్ళనే దీవిస్తున్నారు, దాంతో వాళ్ళందరినీ ఓడిస్తున్నారు. ఆ దేవతలు పరాక్రమంతో మన వాళ్ళని చితక్కొడితే మన వాళ్ళు ఓడిపోయి ఈ పాతాళంలో మకాం పెట్టాం. ఏం చేస్తాం మనం, ఓడిపోయాం, ఎన్నిసార్లు ప్రయత్నించినా మనం ఓడిపోతున్నాం అనగా వాడు, ఈసారి అలా కాదు, నేను ఏమైనా సరే ఆ దేవతల్ని సర్వనాశనం చేసి స్వర్గాన్ని పాతాళాన్ని భూమిని పరిపాలిస్తాను. దేవతలని జయించే శక్తి కావాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. తపస్సు వల్ల ఏదైనా సాధించవచ్చు, వెళ్ళు బ్రహ్మని మెప్పించన్నాడు తండ్రి ధనువు. వెంటనే ఈ జంబుడు భూలోకానికి వచ్చి మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మందర పర్వతం మీద ఒంటికాలి మీద నిలబడ్డాడు, ఎడమకాలి బొటన వేలు నేల మీద పెట్టాడు, కుడికాలు పైకెత్తాడు, ఎడమ మోకాలు మీద చేర్చాడు, రెండు చేతులు ఇలా పైకెత్తాడు, ఇలా ఊర్ధ్వముఖుడై ఒంటికాలి మీద నిలబడి కఠోర దీక్షతో ఓం నమో భగవతే బ్రహ్మదేవాయ హిరణ్య రేతసేతే నమో నమః అంటూ దివ్యమంత్రంతో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన్ని మెప్పించాడు. ఆ కఠోర తపస్సుకి, ఆ దీక్షకి, ఆ పట్టుదలకి, ఆహారాన్ని కూడా విడిచిపెట్టిన మొండిప్తనానికి ఆశ్చర్యపోయి బ్రహ్మ ప్రత్యక్షమై, ఓరి జంభ, ఇంత పూర్వం విజృంభించి ఎంతోమంది తపస్సు చేశారు, ఆ తపస్సు నీ తపస్సుతో సరిపోలదు, ఏం వరం కావాలంటే ఆ వరం ఇస్తాననగానే, సకల దేవతలని జయించే పరాక్రమం నాకు ప్రసాదించు, నాకు బ్రహ్మ వల్ల కానీ విష్ణు వల్ల కానీ శివుడి వల్ల కానీ చావు లేకుండా వరం ప్రసాదించు అనగా, అయితే సరే నీకు చావు అంత తేలిగ్గా రాదు, కానీ ఎప్పుడైనా నీవు ఐశ్వర్యమదం నెత్తికెక్కించుకుంటే మాత్రం చస్తావు, అదొక్కటి దృష్టిలో పెట్టుకో. కాబట్టి ధనమదాంధుడవు కాకు అని హెచ్చరించి బ్రహ్మదేవుడు వరాలిచ్చాడు. దాంతో వీడిని చంపేవాడు, త్రిమూర్తులు కూడా చంపలేరు కావండి, వాడు రెచ్చిపోయాడు. దేవతల మీదకి తన యొక్క అసుర సైన్యంతో దండయాత్ర చేశాడు. ఓ పక్కన వరాలు పొందిన జంభుడు వాడి రాక్షస సైన్యం, మరో పక్కన దేవేంద్రుడు దేవసైన్యం, వీళ్ళంతా కూడా సోమించి అంటే నువ్వా నేనా అన్నట్టుగా విజృంభించి యుద్ధం చేశారు. నీవంటే నీవు, నేనంటే నేనన్నారు. కొండ కొండ, ఆకాశం ఆకాశం, మేఘం మేఘం, ఏనుగు ఏనుగు ఢీకొన్నట్టుగా యుద్ధం చేశారు. భయంకరమైన ఆ యుద్ధంలో జంభుడి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక ఇంద్రాదులు కకావికలైపోయారు, ఓడిపోయారు. ఏమి యుద్ధం అండి వాడిది? ఆ యుద్ధం వరవర బలంతో చేసిన యుద్ధం. బ్రహ్మ ఇచ్చిన వరబలాల వల్ల వాడు రెచ్చిపోయి దేవతలందరినీ చితక్కొట్టి పారేశాడు. తుక్కు తుక్కు అయిపోయారు వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. దేవతలకు సాధారణంగా అవయవాలు తెగవు, కానీ బ్రహ్మ ఇచ్చిన వరం ఎంత గొప్పదంటే అనిమిషులను కూడా నిమిషులను చేసేసిందిట. అది రెప్పపాటు లేని వాళ్ళని రెప్పపాటు వచ్చేలా చేసిందిట. అంత వరంతో వీళ్ళందరినీ ఓడించాడు. దాంతో శరీరం అంతా పాడైపోయి ఓపికపోయి దేవతలంతా పారిపోయారు. వీడు దర్జాగా వెళ్ళి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకుని ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు. అప్సరసల్ని బంధించాడు. వాళ్ళ నృత్యాలు చూస్తూ ఇంద్రుడి యొక్క సంపదలన్నీ లోక్కొని హాయిగా స్వర్గం, మర్త్యలోకం, పాతాళలోకం, మూడు లోకాలు పరిపాలించాడు. వాళ్ళ నాన్నను ఆనంద పెట్టాడు. రాక్షసులకు కూడా పితృభక్తి అండి, వాళ్ళ నాన్న అంటే వాడికి ఎంత ఇష్టమో. ఇంద్రజిత్తు రావణాసురుణ్ణి సేవించినట్టుగా ఆ రోజుల్లో రాక్షసులంతా తమ తమ తండ్రులు సేవించేవారు. కృతయుగంలో ఈ జంభాసురుడు వాళ్ళ నాన్నగారిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ నాన్నకు పాదపూజ చేసిన ఎత్తి మీద నీళ్ళు తొలుకునేవాట, పక్క వాళ్ళ నాన్న కాళ్ళు నరికేసేవాట. అది వాడి లక్షణం. వాళ్ళ నాన్నకి కాళ్ళ పాదపూజ, తక్కిన వాళ్ళకి పాద ప్రక్షాళనను, నరికి అవతల పారేసేవాడు. ఇలా క్రూరంగా పరిపాలిస్తూ దేవతల్ని తన్నేస్తే దేవతలకు ఏం చేయాలో తెలియక ఏడు మొహాలు పెట్టుకుని కొండలో చేరారు. పూర్వం మహేంద్ర పర్వతం అని ఒక గొప్ప పర్వతం ఉన్నది, అది ఇప్పుడు రామేశ్వరం దగ్గర ఉంది. ఆ రామేశ్వరం దగ్గర ఉన్న మహేంద్ర పర్వతం దగ్గర ఒక కొండగుహ ఉంది. ఆ కొండగుహలో దాక్కునే దేవతలు ఎవరికీ కనపడరు అని ఒకప్పుడు బ్రహ్మవరం ఇచ్చాక. అందుకని దేవతలు అప్పుడప్పుడు రాక్షసుల చేతిలో ఓడిపోయినప్పుడు ఎవరికీ కనపడకుండా బతకడానికి మహేంద్ర పర్వతానికి వచ్చి ఆ కొండగుహలో దాక్కునేవారట. ఆ కొండగుహలో ఉన్నంత వరకు వాళ్ళు రాక్షసులకి మానవులకి కనపడరు, అందుకని అక్కడ అదృశ్య రూపంలో దాక్కునేవారు. వాళ్ళంతా అక్కడ దాక్కుని ఎప్పటికి మళ్ళీ మనకి స్వర్గం దక్కుతుందో, ఎప్పటికి పదవి దక్కుతుందో, పదవి లేకపోతే ఇంత కష్టం అనుకోవట్లేదు, పదవి లేనివాడి ముఖం చూడటం చాలా కష్టమని దేవతలంతా వణికిపోయారు, బాధపడిపోయారు. దీన్ని బట్టి ఆ రోజుల్లో కూడా పదవి పోతే ఏడ్చేవారన్నమాట. వాళ్ళు రాజకీయ నాయకులే కదా, ఒక్కొక్కళ్ళ రాజకీయం ఒక్కొక్కళ్ళది. సింహాసనం లేదు, నేనేం చెయ్యను, రంభలేదు ఇక్కడ నృత్యం చేయడానికి, ఊర్వశి లేదు పొగడ్డానికి, వందిమాగదులు లేరు, దిక్పాలకులు చావు దెబ్బలు తినున్నారు అని ఇంద్రుడు ఏడుస్తూ ఉంటే, నీ సింహాసనం పక్కన పెట్టవయ్యా బాబు, భూలోకంలో యజ్ఞములు జరగడంలా, యజ్ఞాలు జరగకుండా చేశాడు జంభాసురుడు, యజ్ఞములు లేక ఆహారం లేదు, మాకు తిండి లేదన్నారు దిక్పాలకులు. ఇక తక్కిన దేవతలు చెప్పేక్కర్లా, మీ తిండి ఆలోచిస్తారు కానీ మమ్మల్ని చూడరా అన్నారు వాళ్ళు. ఈ విధంగా దేవతలంతా ఆహారం లేక, నిద్ర లేక, రాజ్యం లేక అలమటించిపోయారు. అంటే జంభుడి పరిపాలనలో ఒక్కరోజు కూడా యజ్ఞం జరగకుండా చూశాడు వాడు. యజ్ఞములు ఉంటేనే కదా దేవతలకు ఆహారం, అసలు పొరపాటున కూడా నా రాజ్యంలో యాగాలు జరగకూడదు, యాగం అంటూ జరిగితే కేవలం త్రిమూర్తులకి నాకే దక్కాలి వాట, దేవతలకి దక్కకూడదు, ఇంద్రాయ స్వాహ అనే మాటే వినపడకూడదు. ఇంద్రాయ స్వాహ అన్నారా, మీ బుర్ర పగలగొడతానన్నాడు వాడు. దాంతో యజ్ఞాలు ఆగిపోయాయి. దానివల్ల దేవతలంతా అలమటించిపోయారు. అప్పుడు వాళ్ళు ఒక రోజున గురువుగారు బృహస్పతి పాదాల మీద పడి, బృహస్పతి ఇంతకాలం నుంచి మేము ఈ కొండగుహలో అదృశ్య రూపంలో అలమటించిపోతూ ఉంటే మాకు మంచి సలహా ఇవ్వవా, నువ్వు గురువువి, దైవానివి, ఎప్పుడు కష్టం వచ్చినా రక్షించేది నువ్వే, మేమెప్పుడు నీ పాదాలే ఆశ్రయిస్తున్నాం, ఇప్పుడు కూడా మాకు మంచి సలహా ఇచ్చి ఈ గండం నుంచి మమ్మల్ని బయట పారవేయి, మా సామ్రాజ్యం మాకు ఇప్పించు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అడగనిదే అమ్మైనా పెట్టదు, అడగకపోతే గురువులు కూడా సలహా ఇవ్వకూడదు అన్నాడు. ఆయన అడగనప్పుడు అస్మాట్ ఎందుకండి ఇవ్వడం, వాడి పని వాడే చేస్తాడు. ఒక్కొక్కడు ఉన్నారు ఆచమనం చేయడం చేత కాదనుకోండి, ఇలా ఆచమనము చేయము అన్నాం అంటే వాడికి మండచ్చు. అదే గురువుగారు ఆచమనం ఎలా చెయ్యాలి అని అడిగితే చెప్పాలి, కానీ అడగకుండా చెప్పామా, వాడు మన్నకు అడుగుతాడు, రేపటి నుంచి మనతో తిరగడానికి ఇష్టపడరు. అందుకని సాధ్యమైనంత గురువులు కూడా అత్యావశ్యక స్థితి అయితే తప్ప అడగని వారి జోలికి వెళ్ళరు, అడగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిగించుకోరు. కలిగించుకుంటే మనకు లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. మీరు అడగలేదు, నేను చెప్పలేదు, ఇప్పుడు అడిగారు, సలహా ఇస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని రక్షించే శక్తి ఇంకెవ్వరికీ లేదు, ఒక్కరికి తప్ప. అతి వికృత చరిత్రుండు అత్రిపుత్రుండు యోగస్థితి నిరతుడు దత్తాత్రేయుడు అవిష్ణుమూర్తిన్ సతతము అతిభక్తిన్ వత్సలుంగా భజింపుండతడసురకులఘ్నోద్యద్వరం విచ్చుమీకున్. ప్రస్తుతం భూలోకంలో సహ్యపర్వతం మీద దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు. ఆ దత్తాత్రేయుడు సాక్షాత్తు ఆది విష్ణువు, కానీ ఆయన వికృత చరిత్రతో కనపడతాడు. అనగా వేద మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తాడు, తాగుతున్నట్టు కనపడతాడు, స్త్రీలతో విహరిస్తున్నట్టు కనపడతాడు, స్వచ్ఛమైన భాష బదులుగా తుచ్చమైన భాష మాట్లాడుతూ పామరుడేమో ఇతడు అనిపించేలా నటిస్తాడు. అతని ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అతడు ఎంత వికృతముగా ప్రవర్తించినా విడిచిపెట్టకుండా, దేవతలారా మీరు వెళ్ళి ఆయన పాదములను పట్టుకోండి, ఆయన కొడతాడు, తట్టుకోండి, తిడతాడు, విని సంతోషించండి, ఎన్నో పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షలన్నిట్లోనూ విజయం పొందండి, ఏం చేసినా ఆయన వదలకండి, మిమ్మల్ని చంపినా నాశనం చేసినా కూడా ఆయన కాళ్ళే పట్టుకోండి, ఎందుకంటే ఆయన చంపడానికి ప్రయత్నించినట్టు కనపడతాడు కానీ చంపడు, మిమ్మల్ని రక్షిస్తాడు, కొట్టినట్టు నటిస్తాడు, కొట్టిన తర్వాత మిమ్మల్ని కాపాడతాడు. ఆయన పరీక్షలు తట్టుకోవడం కష్టమే. చిట్ట చివరిలో ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన కుర్రవాళ్ళు భ్రష్టులైపోయారు. ఒక్కడ ఆయన పట్టుకున్నాడు అజగరుడు, అవధూతయ్యాడు. ఇవన్నీ మీకు ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను. అందరికంటే ముందు ఇంద్రుడు వెళ్ళాలి. ఆయన పరీక్షలో విజయం పొందాక తక్కిన దేవతలు వెళ్ళి ఆయనతో పాటు కాళ్ళ మీద పడతారు. కాబట్టి ఇంద్ర నీవు వెళ్ళు, ఆ మహాత్ముడిని పట్టుకో, ఆయన అనుగ్రహం లభించిందా ఇక మీకు తిరిగి ఉండదు అనగానే వెంటనే దేవతలంతా మంచి సలహా ఇచ్చావయ్యా బాబు, విష్ణువు తప్ప ఇప్పుడెవరు రక్షిస్తారు, విష్ణువు రూపంలో ఉంటే ఆయన ఎలాగో ఈ రాక్షసుని చంపడం, ఇప్పుడు దత్తాత్రేయ అవతారంలో ఉన్నాడు మానవ రూపంలో, త్రిమూర్తుల చేతిలో వాడికి చావు లేదు కానీ మానవుడి చేతిలో చావు ఉండొచ్చు, చూద్దాం అనుకుని ఈ దేవతలంతా కట్టకట్టుకు వెళ్ళాక దేవతలందరినీ కొండ కిందే ఉండమన్నాడు ఆయన. మనందరం వెళ్ళామంటే ఆయన కోపం రావచ్చు, పైగా మీలో కొంతమంది అసహన పౌరులు ఉన్నారు, తీరా ఇంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత మౌనంగా సేవించేటప్పుడు ఒక్కడ మాట్లాడినా చాలు కదండి. ఇప్పుడు మీరందరూ శుద్ధిగా బుద్ధిగా వింటున్నా, ఒక్క ఆవిడ మధ్యలో వచ్చి గొడగొడలాడితే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే వచ్చిన వాళ్ళు గురువుని సేవించేటప్పుడు ఒక్కడ గొడగొడలాడినా, టపాలను వెనక నుంచి వచ్చి కెమెరాతో చేసినా, దాంతో మొత్తం దత్తాత్రేయుడు కోపం వస్తుంది, రసాభాస అవుతుంది. కాబట్టి మీరందరూ కింద ఉండండి, నేను ఒక్కడే వెడతాను, ఆయనని పట్టుకుంటాను, ఆయనని సేవించి మెప్పించి నేను వరాలు పొందే సమయానికి మీరంతా దూరం నుంచి పరిగెత్తుకు వచ్చేయండి, ఆయన వరాలు ఇస్తానన్నాడా అప్పుడు రండి అనగానే వాళ్ళంతా కింద కాసి కూర్చుని పైన ఏం జరుగుతుందో చూడడం మొదలెట్టారు. ఈయన వెళ్ళగా కొండెక్కాడు. ఆ కొండ పైన చాలా విశాలమైన భూభాగం ఉంది. ఆ విశాల భూభాగంలో గొప్ప అడవి. ఆ అడవి మధ్యలో ఒక భయంకర శ్మశానం ఉన్నది. ఏ వేపు చూసినా శవాలు కాలుతూనే ఉన్నాయి. ఫెటిల్ ఫెటిల్ అనే శబ్దంతో చితులు పేలి, కొన్ని చోట్ల పుర్రెలు పేలుతున్నాయి, కొన్ని చోట్ల కాళ్ళు బయటకు వస్తున్నాయి, కొన్ని చోట్ల కాలుతున్న శవాల్లోంచి గుజ్జు మాంసం బయటకు వస్తుంది వస. ఆ కట్టెలు, ఆ పగిలిన కొండ పెంకులు, తల వెంట్రుకలు, వీటితో శ్మశానం ఒక రకమైన భీతావహమైన వాతావరణంతో ఉన్నదన్నమాట. జుగుప్సగాను ఉంది, భయంకరంగాను ఉంది. అటువంటి భయంకర శ్మశానం మధ్యలో ఓ పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి దగ్గర ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, తనలో తాను గొణుక్కుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు. మధ్య మధ్యలో పాటలు పాడుతున్నట్ట గొణుకుతున్నట్ట. ఈయన ఆశ్చర్యపోయి ఇలా బుర్రగొక్కుని, మా గురువుగారు బృహస్పతి చెప్పింది ఈయన గురించేనా, ఈ శ్మశానం చూస్తూ ఉంటే దేవతలకి రాజునైన దేవేంద్రుడైన నేనే భయపడుతున్నానంటే ఇంకా సామాన్యులు ఏమైపోతారు. ఈ శవాల మధ్య, కాష్ఠాల మధ్య, బూడిద మధ్య, తల వెంట్రుకల మధ్య, గోళ్ల మధ్య, ఎముకల మధ్య, చితాభస్మం మధ్య, పగిలిన కొండ పెంకుల మధ్య బండరాయి మీద కూర్చున్న ఈ పిచ్చాడేవాడు, ఈ గడ్డం జీజురుగా పెరిగిపోయింది, నోట్లోంచి చొంగ కారుస్తాడు, అది వచ్చి ఈ గడ్డం మీద పెడితే ఇంకా చూడడానికి ఎంత భయంకరంగా ఉండాలో అలా ఉన్నది. ఈ మీసాలు ఇలాగ ఓడలు కట్టుంది, మర్రి ఓడల్లో ఉన్నాయట. ఏది మీసాలు? మీసాలలో ఓడలు దిగినట్టుగా ఉన్నాయి. ఇంకా తల జుట్టు చూస్తే అట్ట కట్టేసింది, దాన్ని తెగ కట్టాడు. ఆ తల జుట్టు అంతా పైన ఏదో జడల కింద కట్టి, ఏదో శివుడు దూర్జేటి ఎలా అయితే కట్టాడో అలా కట్టి, దానికి అడ్డంగా ఏం చేశాట, ఈ శవంలో శ్మశానాలతో వచ్చేటటువంటి శ్మశానంలోకి వచ్చే కాష్టాల మీదో లేకపోతే ఇంకో చోట ఉండే బూడిద పోసుకున్నట్ట. అంటే పైన జుట్టంతా బూడిద. ఈ బూడిదని బాగా తల మీద రంగరించి ముద్ద చేసి దాన్ని గట్టిగా గుడ్డతో కట్టాడు. ఆ గుడ్డ కూడా శవం మీద కట్టే గుడ్డ, శవం మీద వేసి తీసుకొచ్చే తెల్లగొడ్డ ఉంటుంది, ఆ గుడ్డనేమో రెబ్బన కట్టినట్టు కట్టాడు ఈ జుట్టు ఊడిపోకుండా. ఒకసారి ఆలోచించండి, అది నెత్తి మీదేమో అట్ట కట్టిన జుట్టు, ఆ జుట్టు మీదేమో కాష్టం బూడిద, ఆ బూడిదకి పైన రెబ్బన్లాగా శవాల గుడ్డ, గెడ్డం మర్రి ఓడల్లో ఉన్న మీసాలు, దాని మీద కారుతున్నటువంటి చొంగ, ఈయన చూస్తే చిన్న బొజ్జతో విచిత్రాకారంతో బండరాయి మీద కూర్చుని ఉన్నాడు. ఈ బండరాయి మీద కూర్చున్న ఈయన ముఖం మీద ఆ వెలుగుతున్న కట్టెలలో నుంచి వస్తున్న మంట పడుతుందట, కాంతి, కాష్టం యొక్క కాంతి ముఖం మీద పడుతుంది. ఆ ఎర్రని నిప్పులు వెలుగులు ఆయన చూస్తే వణికి పారిపోతారు. పిచ్చాడో భూతమో ప్రేతమో అన్నట్టుగా ఉన్నాడు. ఈయనైనా నిజంగా దత్తాత్రేయుడు, విష్ణువేనా, విష్ణువు ఇలా ఉంటాడా, ఎంత సౌందర్య రూపమైంది, ఇలా ఉన్నాడేమిటి అనుకుని వెంటనే బుద్ధి నాకు బుద్ధి వచ్చింది. గురువుగారు చెప్పనే చెప్పారు ఈయన ఇలాగే పరీక్షిస్తాడని. ఈ రూపమునకే భయపడి వెళ్ళిపోతే ఇక నాకు శాప విముక్తి ఎలా అవుతుంది, రాక్షసుల యొక్క పేడ ఎలా తొలగుతుంది, ఈ గురువుగారు ఎలా ఉన్నా ఏం చేసినా సేవిస్తాను అని పరుగు పరుగులు వచ్చి అమాంతంగా గురుదేవా పాహి పాహి అని కాళ్ళు గట్టిగా పట్టేశాడు. ఆయన నవ్వి, ఎవడవరా పిచ్చివాడిలా ఉన్నావు, శ్మశానాధిపతినైన నన్ను గురువు అంటావా, నాకా పిచ్చి నీకా పిచ్చి అని ఆ పక్కన ఎంత ఎముకుందిట, ఎవడో తచ్చాడు వాడి కాలు ఎముక ఇలా బయటకు వచ్చింది, ఆ కాలు ఎముక తీసి వాడి నెత్తి మీద ఠింగను కొట్టాడు. ఇది ఆశీర్వచనం. గురువులు నెత్తి మీద చెయ్యి ఆశీర్వదిస్తారండి. ఈ మధ్యన శక్తి పాతకాలు చాలా ఎక్కువయ్యాయిగా. అలా కాకుండా ఆయన ఈ ఎంత ఎముక తీసి ఆ ఎముకతో నెత్తి మీద ఠింగను కొట్టాడు. ఒక్క దెబ్బక ఆ ఎముక దెబ్బకి ఇంద్రుడి బుర్ర గిర్రు తిరిగిపోయింది. ఏం కొట్టాడండి, నెత్తి మీద గట్టిగా కొడితే ఎలా ఉంటుంది, బుర్ర తిరిగిపోయింది అనమాట, కళ్ళు ఎలా తిరిగిపోయాయి. అలా మైకం కమ్మింది ఆయనకి, స్పృహ కోల్పోయినట్టుగా పక్కకు పడిపోయాడు. భూమి గుండ్రముగా ఉన్నది అని అప్పుడు ఆయనకు అర్థమయ్యింది. అంటే బుర్ర అంతలా తిరిగిందనమాట. ఒక్క దెబ్బకే బుర్ర తిరిగితే ఈయన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ ఎముకతో కొడితే ఏమైపోతామని కూడా అనిపించింది ఒక్క క్షణం ఆయనకి. ఇప్పుడు అర్థమైందా, నేను ఎంత మంచివాడినో ఒక్కనాడు ఎముకలతో కొట్టాను మిమ్మల్ని, మీరు ఏమిస్తే పుచ్చుకుని. కాబట్టి చెప్పేది ఏంటంటే ఆ దెబ్బకి ఇంద్రుడు అలా పడిపోయాడు అంతే. పడిపోయి అతి కష్టం మీద లేచి తట్టుకుని, మహాత్మా నువ్వు ఆది విష్ణువి, దత్తాత్రేయుడివి, అవధూతవి, కొట్టినా తిట్టినా చంపినా నన్ను సర్వనాశనం చేసినా నీ పాదాలు విడిచిపెట్టను, నీ పాదాలు విడిచిపెట్టను అని మళ్ళీ గట్టిగా పట్టుకున్నట్ట. అప్పుడు ఆయన జాలిపడి ప్రేమగా చేత్తో నిమిరాడు. నిమరగానే అంత దెబ్బ పోయిందిట, అప్పటిదాకా దెబ్బకి బుర్ర తిరిగిపోతోంది, కళ్ళు బయర్లు గమ్మాయి, తల పగిలిపోయిందే, వెంటనే ఆహ్లాదం కలిగిందిట ఆయనకి. మొత్తం బాధంతా చేత్తో తీసినట్టుగా పోయింది. అది ఆయన మహామహిమ. అప్పుడే అర్థమైంది దీనికి, ఓహో ఈయన దెబ్బ కొట్టాడు మళ్ళీ అంతలోనే ఆనందం ఇచ్చాడు అనుకుని, ప్రభు వాసుదేవ పరంధామ దత్తాత్రేయ, నేను ఒకప్పుడు దేవేంద్రుణ్ణి, ఇప్పుడు నీ పాదసేవకుణ్ణి, నాకు ఒకప్పుడు ఆ ఇంద్ర పదవి ఇచ్చింది నువ్వే, ఇప్పుడు రాక్షసుల ద్వారా తీసుకున్నది నీవే, నన్ను రక్షించు నన్ను రక్షించు అనగానే నవ్వి పిచ్చి బాగా తలకెక్కింది. తలకు కాదు, మోకాట్లోకి దిగినట్టుంది. ఏదిరా నీకు బుర్ర ఎక్కడున్నది అనగానే ఇదిగోనండి అన్నట్టు ఇంద్రుడు. అది కాదురా నీ బుర్ర అని దగ్గరికి పిలిచి ఇలా రా అన్నట్ట, ఈయన దగ్గరికి వచ్చేట. అప్పుడు ఆ ఇంద్రుడు మోకాలు మీద చేసి నీ బుర్ర ఎక్కడున్నది వై అన్నట్ట. అంటే నీ బుర్ర నీ మెదడు మోకాల్లో ఉందన్నట్ట. అలాగేనండి, మీరు మోకాల్లో ఉందంటే మోకాలే, ఎక్కడుంటే ఇక్కడే, మీరేమంటేది అన్నట్టు వీడు. అంతేగాని కోపగించలా, ఆయ్ నా మెదడు మోకాల్లో ఉందంటావా అనేది ఏమాత్రం కోపగించకుండా, మీరేం చెబితే సత్యం. భగవంతుడైన వాసుదేవుడు మెదడు ఇక్కడా పెట్టవచ్చు, ఇక్కడా పెట్టవచ్చు, అరచేతిలోనూ పెట్టవచ్చు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు అన్నట్ట. పిచ్చి ఇంకొంచెం పెరిగినట్టుంది. పిచ్చాడి దగ్గరకు వచ్చి నువ్వు వాసుదేవుడివి పరంధాముడు అంటావు, నేను వాసుదేవుణ్ణి వంటి, నేను మోసగాణ్ణి, నన్ను నమ్మకు తాగుబోతున్నాను అట్ట. ఇంకా ఎన్ని తిట్టాలో అన్ని తనను తాను తిట్టుకున్నాడు, వాణ్ణి తిట్టాడు. అయినా ఆయన విడిచిపెట్టల, నీవు నిన్ను తిట్టుకో, నేను మాత్రం నిన్ను విష్ణువని అంటాను, నువ్వు నన్ను కొట్టుకో, అయినా నీ కాళ్ళు వదలను, నువ్వు ఏం చేసినా నీ పాదాలు విడిచిపెట్టను. అక్కడి నుంచి ఒక సంవత్సర కాలం ఇంద్రుడు ఆయన్ని సేవించాడు. ఈ ఏడాది దేవతల కిందే ఉన్నారు, ఈయన కొండ మీదే ఉన్నాడు. ఈ భూలోక కాలమానం ప్రకారం సంవత్సర కాలం దత్తాత్రేయుడు పరీక్షించాడు, రకరకాల పరీక్ష. ఒకరోజు పొద్దున్నే లేచేవాడు, చేపలు కావాలి అన్నట్ట. వెంటనే ఈయన పక్కనే ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి టకటక చేపలు పట్టుకొచ్చాడు. కళ్ళు కావాలి, వెంటనే ఈయన కుండతో కళ్ళు తెచ్చాడు. కళ్ళు తాగాలి, అలాగే తాగడానికి ఏం చేయమంటారండి అన్నట్ట. అది కూడా తిరిగేదిరా, అందుకే నీ మెదడు మోకాల్లో ఉందంటున్నాను. కళ్ళు తాగాలంటే కుండ తేవాలి, ముంతతో ఆ కుండలో ఉన్న కళ్ళు ముంచి నాకు ఇవ్వాలి, నేను తాగుతానన్నట్ట. ఓహో నాకు అలవాటు లేదు కదండి, అందుకే నాకు గుర్తులేదు అని వెంటనే వెళ్ళి చిన్న చిన్న పిడతలు తెచ్చి ఈ పిడతతో ముంచిస్తే, పిచ్చాడివా, కళ్ళు తాగేటప్పుడు ఈ చేపలు వేం చూ తినాలరా, పచ్చి చేపలు తింటావా, చక్కగా చేపలు ఆ శవం దగ్గరికి వెళ్ళి కాలుతున్న కష్టంలో కాల్చి చక్కగా వేయించి కొంచెం ఉప్పు కారం జల్లి పట్టుకొచ్చి నాకు ఇవి అన్నట్ట. పాపం ఇంద్రుడు ఆ చేపలు కాల్చి ఆ దాని మీద కాస్త ఉప్పు కారం జల్లి మళ్ళీ ఉప్పు కారం పక్క నుంచి దేవతలు పట్టుకొచ్చి ఇచ్చారండి. పక్కనే మానవుల యొక్క పల్లె ఒకటి ఉంది, బోయపల్లె, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆపుకొచ్చారు. దేవతలు కూడా అవసరమైతే కొంచెం వేయగలరు, తస్కరత్వం, అందుకని అవన్నీ తెచ్చారు. ఇవన్నీ వేసిస్తే ఈ కళ్ళు తాగి శుభ్రంగా ఈ చేపలు తిన్నాడే. ఒకరోజు ఏం చేశాడు తెలిసిన, అక్కడ మూడు పుర్రెలు తెచ్చాట ఆయన. ఈ మూడు పుర్రెలు ఒకదాని మీద ఒకటి పెట్టాడు. ఆ పుర్రెల మీద ఒక పెద్ద పుర్రె పెట్టాడు. ఆ పుర్రెలో నీళ్లు పోశాడు, ఆ నీళ్లలో కసిన బియ్యం పోశాడు, వంట మొదలెట్టాట. శ్మశానంలో వంట, వంటకి ఇటుకలు బదులుగా మూడు పుర్రెలే, మూడు పుర్రెలు త్రికోణాకారంలో పొయ్యిగా పెట్టాట. వంట వండడానికి గిన్నేమిటి, అక్కడ అది కూడా పెద్ద పుర్రె. మనుషుల్లో కూడా కొందరు చిన్న పుర్రెలు, కొందరు పెద్ద పుర్రెలు ఉంటాయిగా. చిన్న పుర్రెలేమో కింద కుండ కింద ఇటుకలు అన్నమాట, పెద్ద పుర్రె కుండ, అందులో నీళ్లు, అందులో బియ్యం పోశాడు. ఇప్పుడు ఈ కింద మంట ఎట్టాడు ఈ కాష్టంలో కర్రలతో, ఈ మంటకి పుర్రె వేడెక్కి అందులో బియ్యం ఉడకడం మొదలెట్టాయి. ఉడుకుతూ ఉంటే అన్నం ఉడికిందో లేదో చూడాలిగా. వెంటనే ఏం చేశాడు, ఆ పక్కన ఒక ఎముక తీశాడు, ఆ ఎముకే గరిట ఆయనకి. ఆ ఎముకతోటి బియ్యం ఇలా పైకెత్తి, ఉడికిందా లేదా, ఉడికిందా లేదా అని నొక్కి, అబ్బే మాయదారి బియ్యం ఉడకట్లా, ఏమెరు వేశారో ఏమిటో అన్నాడు. చిత్తం అన్నట్టు ఈయన, చిత్తమేంటి నీ మొహం అని అమాంతంగా పుర్రెలో ఉడుకుతున్న వేడివేడన్న మొహం మీద పోసేశాడు ఇంద్రుడి మీద. ఇక చూడండి ఇంద్రుడి ముఖమంతా కొత్త కొత్తలు ఆడిపోయింది, పొక్కులు వచ్చేసాయి. అందులో మంచి ఉడుకుతూ ఉన్న చిట్టుడుకుండేళ్లతో కూడినటువంటి అన్నం అది. ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాక ఎలా ఉడుకుతుందో తెలియట్లేదు, కానీ ఈ కుక్కర్లో పెట్టేసి హాయిగా వీళ్ళ పనులు వీళ్ళు సీరియల్స్ చూసుకుంటున్నారు. ఇదేమో కుక్కు 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 అని ఒక అరడం సార్లు అరుస్తుంది. అదృష్టం బాగుంటే సీరియల్లోంచి బయటకు వస్తే అన్నం దక్కుతుంది, లేకపోతే అన్నం సొన్నం అవుతుంది. కానీ పూర్వం చక్కగా ఎసట్లో బియ్యం పోసేవారు, ఆ బియ్యం ఉడుకుతూ ఉంటే మధ్య మధ్యలో తీసి పాప వేడివేడి అన్నం ఆడవాళ్ళు నొక్కేవారండి. ఏం జాలేసేదో నాకు అప్పుడు, అంత వేడివేడి అన్నం నొక్కి చూసి ఇంకా ఉడకలేదనేవారన్నమాట. అలాంటి అన్నం మొహం మీద పోస్తే ముఖం అంతా మాడిపోయింది, పొక్కులు వచ్చేసాయి, గిజగిజలాడాడు. అయినా సరే ఏమన్నాడు తెలుసా, అన్నం మొహం మీద పోయి మొత్తం కాష్టంతో నన్ను కాల్చినా సరే నేను నీ పాదాలు వదలను అని అమాంతంగా మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే, అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఒక ఊదుది అట్ట మొహం మీద, కుడి చెయ్యి ఇలా పెట్టి ఇలా ఊదగానే ఆ నోట్లోంచి వచ్చిన గాలి చేతి మీదుగా మొహానికి తగిలి వెంటనే ఇంద్రుడి ముఖం ఎంతకు పూర్వం కంటే అందంగా అపూర్వంగా తయారైపోయింది. అప్పుడు ఇంద్రుడి ఆయన జాలిపడి ఇప్పుడు అన్నాడు అనమాట, నేను కొట్టాను, తిట్టాను, మద్యం చేపలు అడిగాను, ముఖం వేడివేడి అన్నం పోసి కాల్చాను, అయినా ఇంత భక్తితో సేవిస్తున్నావు, నీకేం కావాలి అనగానే ఈయనలా సైగ చేశాడు. ఏం కావాలనగానే దేవతలంతా పరిగెత్తుకొచ్చేశారు. ఇప్పుడు అంటే ఈయన వరాలు ఇస్తున్నాడు, ఇక్కడిని వరాలు ఇస్తున్నాడు గురువుగారిని సైగ చేయగానే దేవతలంతా బిలబల పైకి రాగానే, ఓహో నువ్వక్కడవే కాదన్నమాట, నీతో పాటు ఈ చేమలన్నీ వచ్చాయా, రండి రండి, ఇది గండు చేమ, మీరు చిన్న చేమలు, రండిరా ఏం కావాలన్నాడు ఆయన. నిజంగా పాపం ఇంద్రుడు గండు చేమలో వాడి చేమల్లో ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ప్రభు అడిగిన వరం ఇస్తావా అంటే పిచ్చాళ్ళల్లో ఉన్నారు, ఇచ్చేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు, చచ్చేవాడెవడు, చంపేవాడెవడు, ఏదో మీరు అడిగారు కుదిరితే ఇస్తాను, నేను పిచ్చాడిని, నేను వరాలు ఇవ్వలేను అయినా ఇస్తాను అంటూ ఏదో విచిత్రంగా మాట్లాడి కోరుకోండి అన్నట్ట. ఈయన ఇలాగే అంటాడు లేనని వాళ్ళు ప్రభు, జంభుడనే ఒక దుర్మార్గుడు ఈ మధ్యకాలంలో అసుర సైన్యంతో మా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చాడు, మా దేవతలందరినీ ఓడించాడు, పరాజితుల్ని చేశాడు, మేము ఓడిపోయాం, భూలోకానికి వచ్చాము, రాజ్యం లేక, యజ్ఞములు లేకపోవటం వల్ల ఆహారం లేక అల్లాడిపోతున్నాం, గిజగిజలాడిపోతున్నాం, మమ్మల్ని రక్షించే బాధ్యత నీది, ఆ జంభాసురుణ్ణి సంహరించు, వాడి సైనికుల్ని చీల్చి తండాడు, మాకు తిరిగి స్వర్గం ఇప్పించు తండ్రి అనగానే పకపకా నవ్వాడు. ప్రపంచంలో ఉన్న పిచ్చవాళ్ళంతా ఒక చోట చేరారు. వాళ్ళందరికీ నువ్వు అధ్యక్షుడివి, ప్రపంచ పిచ్చ సంఘాధ్యక్షుడు అనుకుంటాను. ఏకగ్రీవంగానే ఎన్నికయ్యావనైనా నువ్వు లేకపోతే ఏమిటి, నేను రాక్షసుల్ని చంపడమా, మీకు రాజ్యం ఇప్పించడమా, నువ్వు నన్ను చూస్తున్నావా, మద్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచిష్టుడం మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్న అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధమానసుడవు ఆ విష్ణుండవు ఆద్యుండవు ఈ ఉద్యపుణ్యచరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. నేనా తాగుబోతుని, మద్యం మీద ఆసక్తితో ఉన్నవాణ్ణి. ఇదిగో చూశారుగా నా పక్కన ఒక స్త్రీ, ఈ వేశ్య, ఈమెతో తిరుగుతూ ఉంటాను. కర్మభ్రంశనోచిష్టుడన్, వేదములలో చెప్పిన కర్మములు చెయ్యకుండా పిచ్చి పనులు చేస్తాను, అంటే మంచి పనులు చేయక ఎంగిరి పనులు చేసే నీచుణ్ణి నేను. నేనేం వేదకర్మాసక్తుండి కాదు, పవిత్రంగా స్నానాలు చేసి యజ్ఞాలు చేసి సంధ్యావందనం చేసి జపాలు చేసేవాడిని కాదు, నీచ కర్మములు ఆచరించేవాడిని, వేద విరుద్ధ కర్మములు ఆచరించేవాడిని. అటువంటి నేనెక్కడ భయంకరమైన పరాక్రమంతో మదించిన రాక్షసులెక్కడ, మాద్యత్ అంటే మదముతో వెర్రవీగుతున్న దైత్య రాక్షసులను వినాశ నాశనం చేసే శక్తి నాకెక్కడుంది? ఎంత మాట అన్నాడని, మాద్య దైత్య వినాశ శక్తి కలదే, మదించిన రాక్షసుల్ని నాశనం చేయటమా? వాళ్ళని నాశనం చేయాలంటే ఆరోగ్యం ఉండాలి, వేదబలం ఉండాలి, వేద కర్మలు ఆచరించటం వల్ల వచ్చే శక్తి కావాలి, స్త్రీ లోలత్వం ఉండకూడదు, ఇన్ని మంచి లక్షణములుంటే రాక్షసుల్ని జయిస్తాం. నా దగ్గర అన్ని అవలక్షణములే, ఈ అవలక్షణములు కలిగిన నేనెక్కడ, రాక్షస నాశనం ఎక్కడ, మీకేదో పిచ్చి ఉన్నది, పండి పండి, అలాంటి బలవంతుండి ఎవడైనా చూసుకోండి, ఏ పద్మాకర్ గారిని పట్టుకుంటే రాక్షసుని నాశనం చేసి మీకు సామ్రాజ్యం తెచ్చిపెడతాడు, నన్నట్టుకుంటే ఉపయోగం ఉంది, వెళ్ళి రండి అనగానే వాళ్ళు మళ్ళీ పరీక్షిస్తే ఎక్కడ పడతామయ్యా బాబు, ఇంకిన్ని పరీక్షలా, ఏదో ఇంతవరకు పెట్టామంటే అర్థం ఉంది అని గట్టిగా కాళ్ళు పట్టుకుని, ప్రభు మాకు తెలుసు నువ్వెవరివి, విద్యాక్షాళన శుద్ధ మానసుడివి, ఆత్మవిద్య చేత పవిత్రమైన మనస్సు కలిగిన వాడివి, నీ మనస్సు ఎప్పుడూ పవిత్రమే, ఎందుకంటే నువ్వు ఆత్మవిద్యాస్వరూపుడివి, పైకిలా నటిస్తున్నావు, నీవు ఆత్మవిద్యాస్వరూపుడివి, మద్యం తాగుతున్నట్టు కనపడుతున్నావు, అది మద్యం కాదు యోగామృతం. నీ పక్కనున్న ఈ స్త్రీ, ఈ ఉద్యత్ పుణ్యచరిత్ర ఇందిర సాక్షాత్తు లక్ష్మి, మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, సకల లోకాలని అనుగ్రహిస్తున్న జగన్మాత పరమేశ్వరి లక్ష్మి ఈవిడ. ఇక నీ దగ్గర ఒకట రెండ అన్నీ పవిత్ర శక్తులే, నువ్వు కర్మభ్రంశనోచిష్టుడివి కాదు, నిత్య వేదకర్మలు చేస్తూ మమ్మల్ని మోసగించడానికి ఇలా నటిస్తావు, అందుకే నువ్వు విష్ణుడివి, లోకములకు ఆద్యుడివి, యోగేంద్ర చూడామణి, ఓ మహాయోగేశ్వర, యోగి రాజా, యోగులకు నేత, పరబ్రహ్మాని కాళ్ళు పట్టుకుంటున్నాను, రక్షించు రక్షించు రక్షించు, మమ్మల్ని ఇంకా పరీక్షించక మేము తట్టుకోలేము, నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా పడతాం, కానీ నేను యోగిని కాదు మూర్ఖుండంటే మేము చివరికి మాయలో పడిపోతాం, మాయలో పడితే నాశనం అయిపోతాం, ఇంకా మమ్మల్ని నాశనం చేస్తావా అని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వాడు. అప్పుడు బృహస్పతి లేచి, నీవు సత్యజ్ఞానానంద స్వరూపుడివి, నీకు విధి లేదు, నిషేధమూ లేదు, నీకు ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు అనగానే టక్కన అక్కడ మొత్తం శ్మశానం మాయమైపోయింది, అది భూలోక వైకుంఠం అయిపోయింది, ఒక్క క్షణంలో అక్కడ వైకుంఠం ప్రత్యక్షమైపోయింది. ఒక్క క్షణకాలంలో ఇంతవరకు వెలుగుతున్న కాష్టాలు గవు, మణిస్తంభాలతో కూడిన భవనం, ఆ భవనం మధ్యలో గొప్ప సింహాసనం, సింహాసనానికి ముందు గరుత్మంతుడు, సింహాసనం మీద విష్ణువు, ఇంతవరకు పక్కన నృత్యం చేస్తున్నావిడ లక్ష్మి, ఆదిలక్ష్మి, ఆవిడ పక్కనే కూర్చున్నది, మహాయోగేశ్వరుడు ఆదిశేషుడిని వెనకాతలు పెట్టుకుని పరమపూజ్యుడు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చాడు, మహామహిమతో దర్శనమిచ్చాడు. నాయనలారా, నా పరీక్షలో విజయం సాధించారు, ఏమి చేసినా తట్టుకున్నారు. గురు పరీక్షలలో ఇలా విజయం సాధించేవాళ్ళు అరుదుగా ఉంటారు. గురువులు, యోగులు శిష్యుల్ని కఠినంగా పరీక్షిస్తారు, ఒక్కొక్కప్పుడు అవమానిస్తారు. మానవమానాలకు అతీతంగా ఉన్నవాడే శిష్యుడు అవుతాడు. గురువుగారు తిట్టారు కదా, ఇంకెప్పుడు గురువుగారి దగ్గరికి వాడినంటే వాడు శిష్యుడు ఎలా అవుతాడు? లేక గురువుగారు పొగిడారని వెర్రవిగితే వాడు శిష్యుడు ఎలా అవుతాడు? మీరు నిజమైనటువంటి ఛాత్రులు, ఇప్పుడు మెచ్చుకుంటున్నాను. ఇక మీకు స్వర్గం వచ్చినట్టే, కానీ నేను చెప్పిన పని చెయ్యండి అని టక్కన మళ్ళీ ఆ వైకుంఠం మాయం చేసి యథాప్రకారంగా దత్తుడిగా పక్కన లక్ష్మీదేవితో నిలబడ్డాడు. ఈ లక్ష్మి పాపములను తొలగించే లక్ష్మి. అఘము అంటే పాపము, పాపం తొలగిస్తుంది గనక, పాపము లేనిది గనక ఈరోజు నుంచి వీడికి అనఘ అని పేరు. ఈ అనఘాదేవి ఆదిలక్ష్మి. అనఘాస్వరూపుడనై అనఘా సమేతుడనై దత్తాత్రేయుణ్ణి ఇక్కడుంటాను, మీకు రాక్షస పీడ తొలగిస్తాను, రాక్షసుల్ని సంపూర్ణంగా నాశనం చేసి మీకు రాజ్యం తిరిగిస్తాను. కానీ మీరేం చేయాలో తెలుసా, ఇప్పుడే వెళ్ళి జంభాసురుణ్ణి రారా యుద్ధానికి బస్తివేసవాలని పిలవండి, వాణ్ణి ఇక్కడికి ఈడ్చుకురండి. వాణ్ణి ఇక్కడికి తీసుకురాగానే చంపేస్తాను అనగానే ఇంద్రుడు వణికిపోయి, ఆహా ఎంత గొప్పగా చెప్పావు తండ్రి, వాణ్ణి ఇక్కడికి తీసుకురావాలా, తీసుకొస్తే చంపుతావా, వాడు చూస్తే వణికిపోతున్నాం మేము, వాడు కనబడ్డాడా, కాళ్ళు చేతులు ఆడవు మాకు. ప్రభు వెనకటికి ఒకడెవడో వచ్చేట, ఒక ఊరు చేరేట. ఆ ఊరికి మధ్యలో అడ్డంగా కొండ ఉంది. ఈ కొండ ఉండడంతో పక్క ఊరికి వెళ్ళడం చాలా కష్టమైపోతుందట. అందుకని వీడు అన్నాడు ఆ ఊళ్ళోకి వచ్చి, మీరు ఒక సంవత్సర కాలం నన్ను పోషించారంటే ఈ కొండ తీసి పక్కన పెట్టేస్తాను, ఈ కొండను మోసి పక్కన పెడతాను, మిమ్మల్ని రక్షిస్తానని. కానీ వాళ్ళు ఒక్క ఏడాది కదా అని పాపం తలకో వంతులు వరి వేసుకుని అన్నం పెట్టి పోషించారు. ఏడాది పాటు తెగ పోషించాక ఎదురు కొండ తీయంటే, మీరు ఆ కొండ అంతా ఎత్తిన భుజం మీద పెడితే తీసి అవతల పారేస్తానని. నేను కొండ అవతల పారేస్తానన్నాను కానీ పీకి భుజం మీద పెట్టుకుని అనలేదుగా, మీరంతా కొండ పేకండి భుజం మీద పెట్టండి తీసి దూరంగా పారేస్తానని. అలా ఉంది వ్యవహారం. కొండని వీళ్ళే కనుక ఎత్తి భుజం మీద పెట్టగలిగే వాళ్ళు అయితే వీళ్ళే పారేయచ్చుగా. దత్తాత్రేయ ప్రభు, జంభాసురుణ్ణి ఇక్కడికి తీసుకొస్తే చంపుతానంటావు, వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చే శక్తి కలిగితే నీ దగ్గరికి ఎందుకు వస్తాం, వాడిని చూస్తే వణిగిపోతాం, వాడు మహాపరాక్రమవంతుడు, క్రూరుడు, ప్రస్తుతం అప్సరసలంతా వాడి దగ్గర చెరసాల్లో పడున్నారు. ప్రభు మమ్మల్ని మళ్ళీ పరీక్షించక వాణ్ణే రప్పించి ఇక్కడికి, లేక నువ్వు అక్కడికి వెళ్ళి చంపు అంటే. ఆయన అన్నాడు, ఇంద్రా కంగారు పడక అన్నిటికీ, నీకు ఒక గొప్ప విద్య తెలుసు. ఏమిటో తెలుసా విద్య? శత్రువులు నీ వెంట పడినప్పుడు పారిపోవడం అనే విద్య నీకు బాగా తెలుసు. పరుగు పందెంలో నిన్ను మించిన వాళ్ళాడు, 1, 2, 3 అన్నావా పరిగెడతావు. నువ్వు జంభాసురుడు నిండు కొలువులో ఉండగా మారు వేషంలో వెళ్ళు, యుద్ధానికి రమ్మను. వాడు యుద్ధానికి రాగానే హడిలెత్తి పారిపోయి వచ్చాయి. పారిపోయేటప్పుడు నీ కాళ్ళకు కావలసిన పరిగెత్తే శక్తి నేను ఎక్కడి నుంచి ఇస్తాను? అవసరమైతే కాళ్ళు వణుకుతాయని భయపడక్కర్లా, ఎందుకంటే ఒక్కొక్కప్పుడు శత్రువు వెనకాతలు పడితే అసలు పరిగెత్తలేము. బాగా పరిగెత్తేవాడు కూడా కుక్క వెంట పడితే బాబోయ్ అని పడిపోతాడు. ఆ భయం లేకుండా పారిపోవడానికి తగిన శక్తి ఇస్తాను. దేవతలను వెంట పెట్టుకు వెళ్ళంటే, ప్రభు ఎలా రక్షిస్తావో, మళ్ళీ తిరిగి ఇక్కడికి నేను వచ్చేలా చేసి నన్ను కాపాడు, అసలు వాడిని తలుచుకుంటే కాళ్ళు వణుకొస్తున్నాయి అనుకుంటూ, నారాయణ దత్తాత్రేయ అనుకుంటూ బయలుదేరాట. అంటే వాడు ఎంత భయపెట్టాడో ఆలోచించండి. వాడ జంభుడు ఆ సమయంలో స్వర్గ సామ్రాజ్యంలో సింహాసనం మీద ఆక్రమించుకుని కూర్చున్నాడు, ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు, మంచి తెగ తాగుతూ అప్సరసల నృత్యం చూస్తున్నట్ట. అక్కడికి వెళ్ళాడు ఇంద్రుడు. వెళ్ళి, ఒరే జంభ, మారు వేషంలో ఉన్న నేను ఇంద్రుణ్ణిరా, ఇది వరకు యుద్ధానికి రావడం కాదురా, రారా ఇప్పుడు యుద్ధానికి అన్నట్ట. అనగానే వాడు ఒళ్ళు మండిపోయి పెద్ద ముళ్ళ కథ తీసుకుని, ఎవరక్కడ వీడు వెంటపడండి అని తాను కిందకి దిగి వెంటపడ్డాడు. వాడు వెంటపడ్డంతో ఇంద్రుడు దత్తా దత్తా అని ఒకటే పరుగు. ఇక అక్కడి నుంచి ఇంద్రుడు ముందు, ఆ వెనకాతల జంభుడు, ఇంద్రుడి వెనకాతల జంభుడు, జంభుడు వెనక రాక్షసులు పరంపరగా పరిగెత్తుకొచ్చారట. ఇంద్రుడు ఏం పరిగెత్తాడండి ఆ పూట. ఆయన గనక ఈ ఒలింపిక్స్లో చేరితే ఇక పరుగు పందాల్లో ఫస్ట్ ప్రైజ్ అయింది, అంత పరిగెత్తాడనమాట. మహావేగంగా వచ్చి, ప్రభు రక్షించు అంటూ తన దేవతలతో పాటు దత్తుడి యొక్క వీపు వెనక చేరిపోయాడు. దత్తాత్రేయుడు ఆ సమయంలో మంచి కాలు మీద కాలేసి కూర్చునున్నాడు. ఆయనకు ఎదురుగుండా అనఘాదేవి లక్ష్మి చక్కగా ఒక నాట్యకత్తిలాగా, ఒక నర్తకిలాగా నృత్యం చేస్తున్నదట. అపూర్వ నృత్యం, చెలగి నృత్యం చేసింది ఆవిడ. సాక్షియే ఉండొచ్చాం, అమ్మవారు ఉండొచ్చాం, అయ్యవారు చూస్తున్నారు. అసలు దేవతలకే చూడలేదు ఆయన, దేవతలు వెనక దాక్కున్నారు, ఆయన దేవతలను మాట వరస కూడా చూడకుండా ఏమి ఎరగనట్టుగా నృత్యం చూస్తున్నట్ట. ఆ సమయానికి జంభుడు వాడు అనుచరులు ఇక్కడికి వచ్చారు. ఇంద్రుణ్ణి తరిమి పట్టుకుని చంపడానికి వచ్చిన వాళ్ళు ఇంద్రుణ్ణి మర్చిపోయారు. ఎందుకని, ఇంద్రుడి మాట దేవుడు పక్కనట్టు ఇక్కడ ఎవడో కూర్చునున్నాడు ఓ పిచ్చి సన్యాసి. ఈ సన్యాసి కూర్చుంటే కూర్చున్నాడు, ఆయన ఎదురుకుండా పరమసుందరీమణి, అపూర్వ సుందరీమణి, అలౌకిక సుందరీమణి నృత్యం చేస్తోంది. ఏమి సౌందర్యం ఆమెది! నా దగ్గర ఎందరో అప్సరసలు ఉన్నారు, ఆ అప్సరసలు ఈ సుందరీమణి కాలి గోటికి పనికిరారు. అబ్బా ఏం అందం అనుకునేవాడు తనను తాను మరిచిపోయి చప్పట్లు కూడా కొట్టడం మర్చిపోయి, పురాణం బాగా వింటున్న మీరు మధ్య మధ్యలో చప్పట్లు కొట్టలేకపోతున్నారే, కారణం ఇది అనమాట. జంభాసురుడు ఆ సుందరీమణిని చూసి తనను తాను మై మర్చిపోయి ఆ నృత్యం చూసి చప్పట్లు కొట్టలేకపోయాట, అలా ఉండిపోయాడు, నిలబడిపోయాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి దాదాపు 48 నిమిషములు నృత్యం చేసింది. నృత్యం పూర్తయ్యాక ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది, దత్తాత్రేయ ప్రభు పాదాలు పట్టుకుంది. అప్పటికి తేరుకున్నాడు జంభుడు, ఆ నృత్యం అనే మైకంలోంచి బయటకు వచ్చాడు. ఏమి లావణ్యం, ఏమి సురూపం, ఏమి విభ్రమం, ఏమి కేశపాశాలు, ఏమి కళ్ళు, ఏమి నృత్యం, ఏమి కంఠం! ఇటువంటి అపూర్వ లావణ్యమతి ఎందుకు పనికి మాలిన పిచ్చివాడికి భార్య అవ్వడమే దురదృష్టం. ఈ బ్రహ్మదేవుడికి కొంచెం బుర్ర తక్కువ అనుకుంటాను. నీచాతి నీచులకి, సౌందర్యం లేని వాళ్ళకి, కురూపులకి అందగత్తెలను అంటగడతాడు. మంచి అందంగా ఉన్న పురుషుడికి గౌడు గేదె లాంటి దాన్ని అంటగడతాడు. ఏమి రాతయ్యా బ్రహ్మ, ఈ శ్మశానంలో కూర్చునే దౌర్భాగ్యుడికేమో ఈ సుందరి లక్ష్మి లాంటి దాన్ని ఇస్తావా, నాలాంటి వాళ్ళకేమో ఇంత అందగత్తెనివ్వవా అని పైకే గొడుగుతూ సుందరి, ఆహా ఏమి సౌందర్యం, నీవెవరవు అనగానే ఈయన భార్యనండి అందిట. వాడెవడు, నా భర్త అండి అంది. నీ భర్తని మళ్ళీ చెబుతావులే, ఈ భర్త ఎవడు అనగానే అప్పుడు పాపం దత్తాత్రేయుడు ఏమి ఎరగనట్టుగా, నేను ఎవరినో నాకే తెలియదు, గాలంటే గాలి, నిప్పంటే నిప్పు, ఉప్పు అంటే ఉప్పు, పప్పు అంటే పప్పు, నేనెవరినో నాకే తెలియదు అన్నట్ట. నీవెవరో నీకే తెలియదా, పోనీ నీ పేరు, నాకు పేరా ఊరా, అన్ని పేర్లు నవ్వే, నువ్వు ఎలా పిలిస్తే అలాగే పలుకుతాను అనగానే, ఓరి ఊరు లేదా, పేరు లేదా, ఒక వృత్తి లేదా, అందం లేదా, చందం లేదా, విద్య లేదా, నీకెందుకురా ఈ పెళ్ళాం, నాకు ఇచ్చే నేను పట్టుకుపోతాను అన్నాడు. ఇటువంటి సుందరీమణి మా దగ్గర ఉండాలి, నేను స్వర్గాన్ని పరిపాలించే జంభాసురుణ్ణి, నీ వెనకాలన్న ఇంద్రుణ్ణి అడుగు చెబుతాడు నా పరాక్రమం, ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు వాడు. మహాపరాక్రమవంతుడైన ఈ జంభుడి దగ్గర గజరత్నం ఐరావతం ఉన్నది, అశ్వరత్నం ఉచ్చైశ్రవం ఉన్నది, వృక్షరత్నం కల్పవృక్షం ఉంది, కామధేనువు గోరత్నం ఉన్నది, ఇన్ని ఉన్న నాకు స్త్రీరత్నం లేదు. త్రిలోకీసారం ఈ స్త్రీరత్నం, ఇది నాకు కావాలి, ఇస్తావా, లేక ఒక్క ముష్టిఘాతంతో నిన్ను సంహరించి ఈమెను పట్టుకుపోనా అన్నాడు. అంత దెబ్బ నాకెందుకు నాయన, నేను యుద్ధాలు చేసే ఓపిక ఉన్నవాడిని కాదు, ఏదో శ్మశానంలో కూర్చొని తాగి తందనాలు ఆడతాను, ఆవిడే వద్దంటే వినిపించుకోకుండా నా మీద పడింది. ఒకవేళ ఆవిడ వస్తానంటే పట్టుకుపో, ఏమంటావు అనగా వాడు ఎవడో అడుగుతున్నాడు వెళ్ళిపోతావా అంటే అదేమిటి స్వామి నన్ను గెంటేస్తారా అంది. ఓన్లే వాడు వీరుట్ట, నెత్తి మీద పెట్టుకు చూసుకుంటాట్టు వాడు, వాడు రమ్మంటున్నాడు. వాడి దగ్గరకు నువ్వు వెళ్ళకపోతే మధ్యలో నేను చచ్చిపోయేటట్టున్నాను, వెళ్ళకూడదు అన్నాడు. సరేలేండి అని ఆవిడేం చేసింది, ఇటు తిరిగి, జంభా నువ్వు నిజంగా వీరుడివేనా, అంటే నేను వీరుణ్ణే, నేను వీరుణ్ణి నిరూపించుకోవాలంటే ఏం చెయ్యాలన్నాడు వాడు. పెద్ద పనేం చేయకర్లా, రెండు చేతులతో నన్ను నెత్తి నీ నెత్తి మీద పెట్టుకో, నన్ను నెత్తి నీ నెత్తి మీద పెట్టుకుని మోసుకుని స్వర్గం దాకా వెళ్ళావా, ఇక నేను నీ భార్యనంది. ఓహో సింతేనా, నేను మొత్తం భూమి నెత్తి నెత్తి మీద పెట్టుకోగలను, అటువంటిది కుసుమ కోమలిని పువ్వులాగా కనపడుతున్న నిన్ను ఎత్తలేనా అని వాడి దగ్గరకు వచ్చి అవలేవలగా ఆవిడ పైకి ఎత్తాడు. ఎత్తి టక్క నెత్తి మీద పెట్టుకున్నాడు. ఒక్క క్షణకాలంలో ఆవిడ్ని ఎత్తి వాడు తన నెత్తి మీద పెట్టుకోగానే అప్పుడు ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరిగింది. పెద్ద శబ్దంతో ఒక విస్ఫోటనం వచ్చింది. కొన్ని వేల బాంబులు పేలితే ఎలా ఉంటుందో అలాంటి ఒక పేలుడు అక్కడ సంభవించింది. మామూలు పేలుడు కాదటది, పెద్ద అణ్వస్త్రం పేలినట్టయింది. ఆ పేలుడి దెబ్బకి తునాతునకలైపోయాడు జంభాసురుడు. కాలు లేదు, కన్ను లేదు, చెయ్యి లేదు, ముక్కు లేదు, అసలు వాడి అవయవాల్లో ఇంతంత ముక్కలు కూడా కనపడకుండా అయిపోయింది. భూమి పెద్ద గొయ్యి అయిపోయింది, వాడు ఏం కనపడలా. వాడితో పాటు వాడి పక్కనున్నటువంటి రాక్షసుల్లో చాలామంది కాళ్ళు చేతులు విరిగిపోయాయి, తక్కిన వాళ్ళు పారిపోయారు. ఇంద్రుడికి మతిపోయింది. ఏం జరిగింది అన్నాడు ఆయన. ఈ దత్తాత్రేయుడి వెనకాతలుండి వణుక్కుంటూను, ఏం జరిగింది ఏమిటి చూస్తున్నావా అంది ఆ స్త్రీ. వాడు ఎప్పుడైతే తునాతునకలు అయ్యాడో ఈవిడ పై నుంచి ఎగిరి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన పక్కన చేరిందిట. ఆ ముని వామ పార్శ్వమున యందు వెలుంగుతున్న లక్ష్మి. మళ్ళీ ముని పక్కన ఎడం పక్కన చేరింది, వెలుగుతోంది. పాపం ఇంద్రుడికి ఎప్పటికూడా ఏం అర్థం కావటంలా, అసలు ఏమిటి ఈ సంఘటన, వాడెవడో వచ్చాడా, నీ భార్య నాకేమన్నాడా, ఈయన ఇస్తానన్నాడు. ఆవిడ సరే వస్తానంది. వస్తానని ఏమన్నది, నన్ను ఎత్తి నెత్తి మీద పెట్టుకోంది. వాడు ఎత్తాడు, తేలిగ్గానే ఎత్తాడు. ఈవిడ వెళ్ళి నెత్తి మీద కూర్చుంది. ఈవిడ వెళ్ళి నెత్తి మీద కూర్చోగానే వాడు తలకాయ శరీరం తునాతునకలైపోయింది, పేలుడు వచ్చింది, ఇంత గొయ్యి ఏర్పడింది, ఒక దెబ్బకి వాడు చచ్చిపోయాడు. ఈ లక్ష్మీదేవి వాడి నెత్తి మీద కూర్చుంటే వాడి శరీరం తునాతునకలు ఎందుకు అయ్యింది అనుకుని ఇంద్రుడు పరుగు పరుగున వచ్చి, ప్రభు ఏమిటి మాయ, ఏం జరిగింది, ధనుస్సు ఎక్కువ పెట్టలేదు, అస్త్రం వెయ్యలేదు, శాపం పెట్టలేదు, నువ్వు నీ భార్య అసలు యుద్ధమే చేయలేదు, నవ్వుతూ నవ్వుతూ వీడిని ముక్కలు ముక్కలు చేశారు, ఇదేమిటో మాకు తెలియటంలా, ఏమిటి మాయ, ఏమిటి ఇంద్రజాలం అన్నాడు ఆయన. మహేంద్ర ఇప్పుడు చెబుతున్నాను విను, లక్ష్మీదేవి ప్రతి వ్యక్తికి శరీరములో 7 స్థానములలో ఉండుగాక, ఉండి ప్రజల్ని రక్షించుగాక అని నేను ఒకప్పుడు శాసన. ఆ 7 స్థానాలలో లక్ష్మీదేవి ఉన్నంత వరకు జీవులు వృద్ధి పొందుతారు. మేనం పురుషుని సప్తస్థానం బులుగడచి తలకుచని సిరివిడుచు మానుగననిన అనిమిషుల స్థానములు తత్ఫలములు జననుత చెప్పుమా. మనిషి యొక్క శరీరములో 7 స్థానములలో లక్ష్మీదేవి ఉన్నంత వరకు మానవుడికి అంటే ఏ జీవికైనా శుభములు వస్తాయి, ఇళ్ళుంటాయి, భార్యాభర్తల సంబంధం ఉంటుంది, సంతానం ఉంటుంది, ఆనందం ఆరోగ్యం అన్నీ ఉంటాయి. ఈ 7 స్థానములు దాటి లక్ష్మి నెత్తికెక్కిందా, ఇక వాడు సర్వనాశనం అయిపోతాడు, చస్తాడు. వీడు లక్ష్మి నెత్తి మీద పెట్టుకున్నాడు. లక్ష్మి నెత్తికి ఎక్కుట అంటే అహంకారం ధనాహంకారం నెత్తికెక్కుట. ధనాహంకారం మదం ధనమదం నెత్తికెక్కిందంటే వాడు హస్యమవుతాడు. వీడు నిజంగా లక్ష్మీదేవిని నెత్తి మీద పెట్టుకోవడంతో వాడి తల పతనం అయిపోయింది అనగానే వీళ్ళు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, స్పష్టంగా చెప్పు మనిషి శరీరంలో ఏ స్థానాలలో ఏ 7 స్థానములలో లక్ష్మీదేవి ఎలా ఉంటే మానవులకి ఏ లాభం, తలకి వెళ్ళడం అంటే ఏమిటి, మేమేం చెయ్యాలనగా అప్పుడు ఆయన చెప్పాడు, పురుషుని పదముల బొంది ఇందిర శుభ మందిర స్థితి. లక్ష్మీదేవి బాగా తపస్సు చేసే వాళ్ళ యొక్క అవయవాల్లో ఒక్కొక్క అవయవంలో ఉంటుంది. పాదాలలో లక్ష్మీదేవి చేరితే అటువంటి వాడికి మంచి భవనాలు వస్తాయి. స్వగృహం ఉండాలంటే ఏం చెయ్యాలి, లక్ష్మి పాదంలో ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి, ఎప్పుడు మన పాదాలు వంచి సాష్టాంగ నమస్కారం గురువులకు చేస్తే, గురువులకి సాష్టాంగ నమస్కారం చేస్తే లక్ష్మి ఏమవుతుందన్నమాట, ఇలా కాళ్ళు దాచాంగా మనం, అందుకని కాళ్ళల్లో లక్ష్మి చేరుతుంది, వాడికి స్వగృహ ప్రాప్తి వస్తుంది, అందుకే సాష్టాంగపడాలి. గుళ్ళల్లో ఆలయాలలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, గురువులకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, ఇలా పురాణాలకు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు లక్ష్మీదేవి పురుషుడి పాదములలో చేరుతుంది, వాడికి స్వగృహ ప్రాప్తి అవుతుంది, సొంత ఇల్లు వస్తుంది. ఇంకొకటి చెప్పారు, కాళ్ళకి మగవాళ్ళు బంగారంతో తయారు చేసిన గండపిండేరం వేసుకున్నప్పుడు, స్త్రీలు సువర్ణంతో కానీ లేక వెండితో కానీ పట్టాలు తయారు చేసిన గజ్జెలు తయారు చేసుకుని కాళ్ళకి వేసుకుంటారుగా గజ్జెలు, ఆ గజ్జెల రూపంతో లక్ష్మీదేవిని పాదాలకి బంధిస్తే అటువంటి వాళ్ళకి శుభ మందిర స్థితి స్వగృహ ప్రాప్తి వస్తుంది. అందుకే పూర్వం ఆడవాళ్ళందరికీ కాళ్ళకి గజ్జెలు ఉండేవి, ఇప్పటికీ కొంతమందికి మొగలు ఉంటున్నాయి పట్టాలు, కానీ బంగారం మానేశారు, వెండే వేసుకుంటున్నారన్నమాట, ఎవడో భయపెట్టాడు వాడిని. బంగారము వెండితో తయారు చేసినటువంటి ఈ గజ్జెలు నూపురుములు కాలికి ధరిస్తే అప్పుడు లక్ష్మీదేవి పాదాల్లో చేరుతుంది, వాళ్ళకి సంతిల్లు వస్తుంది. ఎందుకని బంగారాన్ని మీకు దూరం చేశారో చెప్పనా, పాపం ఎవడో బంగారంతో నూపురాలు చేయించలేకపోయాడు వాళ్ళ ఆవిడికి. ఈరోజు వాళ్ళు ఆవిడొచ్చి చూడండి పక్క వాళ్ళంతా బంగారంతో ఊపిరాలు చేయించుకున్నారు మీరు చేయించండి అంటే లేదే శాస్త్రాల్లో ఆడాళ్ళు బంగారం కాళ్ళకి పెట్టుకుంటే తప్పన్నారు బంగారం లక్ష్మి కదా అందుకని లక్ష్మీదేవి కాళ్ళలో ఉండకూడదు వెండితో సరిపెట్టుకో అన్నట్ట ఇక అక్కడి నుంచి జనాలందరూ మొదలెట్టారన్నమాట ఇప్పుడు నేను వచ్చి కర్మగాల గుట్టు రట్టు చేశాను ఇక చూడండి రేపటి ఉంటుంది ఒకవాడ పాటలు బలాత్కారంగా కురిపించుకోకూడదు అవకాశం ఉన్నవాడు నూపురుములు ధరించవచ్చు గుర్తుపెట్టుకోండి అందుకని అమాయకత్వంతో పిచ్చి పనులు చేయకండి లక్ష్మీదేవి పాదాల్లో ఉంటే శుభమందిర స్థితి చూడండి కావాలంటే ఇక్కడే ఉంటుంది లక్ష్మీ నివాసస్థానం కాబట్టి నిశ్చింతగా బాగా డబ్బు ఉంటే మీరు చక్కగా మీ పాదాలకు నూపురాలు బంగారంతో చేయించుకుని ధరించండి నాకు కూడా ఒక అండపిండం చేస్తే వేయించుకుంటాను నాకే అభ్యంతరం లేదు కాబట్టి మొత్తం మీద లక్ష్మీదేవి పాదాల్లో ఉంటే స్వగృహం కటిమండలమున నుండి మాణిక్య వస్త్రోన్నత తత్వంబు నడుము దగ్గరికి లక్ష్మీదేవి చేరిందంటే అందుకే నడుముకి ఏం చేస్తారు ఆడవాళ్ళు వడ్డాణం ధరిస్తారు పురుషులు ఏం చేయాలి ఈ నాభిస్థానం దగ్గర చేతులు పెట్టి ధ్యానం చేస్తే అప్పుడు ఈ చేతుల్లో లక్ష్మి ఉంటుంది కరాగ్రే వసతే లక్ష్మీ చేతుల చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది అందువల్ల ఏం చేయాలన్నమాట ఈ చేతులు ఈ బొడ్డు దగ్గర తాకించుకుని జపం చేస్తే అప్పుడు ఈ హస్త అగ్రములో ఉన్న లక్ష్మి నాభిస్థానం నడుముకి చేరుతుంది కటిమండలం చేరుతుంది అప్పుడు అటువంటి వాడికి బంగారపు ఆభరణాలు ఉంగరాలు గొలుసులు ఇవన్నీ వస్తాయి కిరీటాలు ఇవన్నీ రావాలంటే ఆభరణములు రావాలంటే నవరత్నములు రావాలంటే ఇంట్లోకి లక్ష్మీదేవి కటిమండలం చేరాలి గుహ్యమున చెంది భార్యా ప్రమోదలేల మర్మస్థానాలలోకి లక్ష్మి చేరితే మంచి భార్య మంచి భర్త లభించి కుటుంబ జీవనం హాయిగా సాగుతుంది రోగగ్రస్తులు కాకుండా ఉంటారు క్రోడాంగమున నెలకొని సుతబహువృద్ధి హృదయం మధ్యలోకి గనక క్రోడాంగం అంటే హృదయ మధ్యస్థానం దహరాకాశం ఈ హృదయ మధ్యంలోకి లక్ష్మి పెడితే అందుకే పూర్వం నమస్కారం ఎవరైనా చేసినట్టునే చెయ్యి ఇక్కడ పెట్టుకునేవారు పెడితే ఏంటనమాట ఇక్కడున్న లక్ష్మి ఈ హృదయ మధ్యంలోకి పెడుతుంది హృదయ మధ్యంలోకి లక్ష్మి పెడితే ఇంకక్కడి నుంచి కొడుకులు సంతానం కలుగుతుంది పుత్ర సంతానం లేక పుత్రికా సంతానం వంశాభివృద్ధి సుత బహువృద్ధి సత్ సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లలు బాగా పైకి వస్తారు కూడా హృదయంబు చెంది మనస్సులోకి చేరితే కళ్ళు మూసుకుని మానసికంగా లక్ష్మీదేవిని ధ్యానించండి అటువంటిప్పుడు ఏమవుతుందనమాట సరిగ్గా గుండెకాయ ఉన్న చోట చెయ్యనే పెట్టుకోండి అలాంటి వాళ్ళకి అభీష్ట సిద్ధి ఏమనుకుంటే పని అయిపోతుంది అంటే అమ్మవారు ఇప్పుడు హృదయం మధ్యలోకి చేరితే ఏమవుతుందనమాట అనుకున్న పని నెరవేరుస్తుంది తర్వాత ఏం చేయాలి గళమున వసించి కంఠభూషణ లబ్ధి ఈ కంఠస్థానంలోకి లక్ష్మీదేవి చేరిందా అందుకే నెక్లెస్లు పెట్టేవారు పూర్వం అరి మగవాళ్ళు కూడా గొలుసు వేసుకునేవారు ఆడవాళ్ళు చక్కగా ఇంతంత గొలుసులు వేసుకునేవారు అది వెండైనా పర్వాలేస్తామండి ఏదో ఒక ఆభరణం ధరిస్తే ఈ ఆభరణంలో లక్ష్మి ఉంటుంది తప్పక స్త్రీలు మంగళస్వరూపిణులు కనుక వేసుకోవాలట లేదా కంఠం దగ్గర చెయ్యి పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళినప్పుడు దేవతలకు నమస్కరించాలి ఏదైనా మంత్రం జపం చేస్తున్నప్పుడు ఒక్క క్షణకాలంలో గొంతుని నిమురుకోవాలి మంత్ర జపం చేస్తున్నప్పుడు కంఠమును చేత్తో నిమురుకున్నా ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఇలా అనుకున్నా లేదా తీర్థం తీసుకుంటున్నప్పుడు కూడా అయిపోయాక ఒక్కసారి ఇలా అనుకున్నా అప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కంఠంలోకి చేరుతుంది దానివల్ల ఏమవుతుందన్నమాట కంఠాభరణాలు లభిస్తాయి ఆ వ్యక్తికి ఐశ్వర్యం పెరుగుతుంది వదనాబ్జమున నిలిచి మృదుతరా అన్న మంచు వాక్య సమగ్ర కాంతి మహిమ కలుగంగా చేయి నోట్లోకి లక్ష్మి చేరితే మంచి భోజనం లభిస్తుంది భోజనం ఉన్నా మెంగగలుగుతాడు తినగలుగుతాడు లక్ష్మీదేవి నోట్లోంచి తప్పుకుంటే ఏమవుతుందో తెలుసా మంచి వేళకి భోజనం లభించదు వేళకి మంచి భోజనము లభించదు భోజనం లభించిన లక్ష్మి లోపల నుంచి తప్పుకుంటే మింగలేడు గొంతుకు నొప్పి వస్తుందట అన్నం దిగదిగ అన్నం తినలేను నేను తినలేను అంటున్నాడంటే లక్ష్మీదేవి లోపల నుంచి తప్పుకుంటోంది అంటే కొంచెం తగ్గుతోంది తప్పుకుంటోంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కంఠము లోపలికి ఈ ముఖంలోకి కనుక లక్ష్మి వెడితే అద్భుత భోజనం దొరుకుతుంది వేళకు ఆహారం దొరుకుతుంది అడవిలో ఉన్న ఆహారం దొరుకుతుంది మంజువాక్య సమగ్ర కాంతి మహిమ కలుగజేయి ఇంక వాడు ఆ ఉపన్యాసం చెప్పగలుగుతాడు మాట్లాడగలుగుతాడు కవిత్వం చెప్పగలుగుతాడు వాడు మాట్లాడితే ఆకర్షణగా ఉంటుంది ఎడతెరపి లేకుండా ఉపన్యాసం చేయగలుగుతాడు ఇలా ఉపన్యాస శక్తి అన్నం తినే శక్తి భోజనం వేళకి లభించడం ఇవన్నీ ముఖంలో లక్ష్మి చేరితే చేరుతుంది అందుకే లేవగానే ఏం చేయాలన్నమాట నిద్దట్లోంచి లేవగానే చేతులు నులుముకుని ఈ నోటి దగ్గరికి చేతులు చేర్చుకోవాలట ఇప్పటికూడా కొంతమంది ఇలా ముఖం దగ్గరికి మూతి దగ్గరికి చేతులు చేరుస్తారు అప్పుడు ప్రాతకాల సమయంలో లక్ష్మి నోట్లో చేరుతుంది. తద్వారా ముఖంలో లక్ష్మి చేరితే మనకి ఇందాక చెప్పినట్టుగా భోజనం చేసే అవకాశం వస్తుంది, భోజనం వస్తుంది, మంచి మాటలు వస్తాయి, ఉపన్యాస శక్తి వస్తుంది, కవిత్వ శక్తి వస్తుంది. లేదా లక్ష్మీదేవి యొక్క పవిత్ర నామాలు నోటితో చదవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామం కానీ శ్రీ సూక్తం కానీ చదివితే కూడా లక్ష్మి కంఠంలో చేరుతుంది, అది కూడా వీళ్ళకి శక్తులు ఇస్తుంది. ఇవి ఏడు స్థానాలు వరుసగా ఏమేంటి, పదములు, కటి, గుహ్యస్థానం, హృదయ మధ్య, మనస్సు, కంఠం, ముఖం. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి సప్తస్థానాలు. ఈ సప్తస్థానాలు దాటి నెత్తి మీదకి వెళ్ళింది ఆ లక్ష్మి, వాడు ఆ క్షణమే పతనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారు, చేతి వేళ్లలో లక్ష్మి ఉంటుంది కాబట్టి నెత్తి మీద రెండు చేతులు పెట్టుకోవద్దు అన్నారు. మన నెత్తి మీద మనమే చేతులు పెట్టుకుంటే ఇంక వేరే వాడు ఎవడు శక్తి పాతకాలు చేయక్కర్లా, నువ్వే వెళ్ళిపోవాలి. ఈ రెండు చేతులు పెట్టి నెత్తి మీద గోక్కోవద్దు అంటారే కారణం అదే, నెత్తి మీద చేతులు పెట్టుకుంటే అవుతున్నమాట, ఈ లక్ష్మీదేవి పైకి చేరి తలని పగలగొడుతుంది. తల ఒకేసారి అందరికీ ఒక జంభాసురుడు అంటే పరమపాపాత్ముడు కనుక చంపింది కానీ తక్కిన వాళ్ళని పతనం పొందేలా చేస్తుంది, పతనోన్ముఖుల్ని చేస్తుంది, పాడేయేలా చేస్తుంది. తర్వాత ఇంకోటేంటి, సరిగ్గా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఆభరణం ధరించకూడదు. అందుకే మీకు ఇక్కడ పాపిటి బొట్టు కూడా ఇక్కడ దాకా రానివారు, ఇక్కడే పెడతారు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకే తీసుకొస్తారు. కిరీటం పెట్టుకునేటప్పుడు కూడా బంగారం తగలకుండా గోడుగా ఉండేలా చూస్తారు, కారణం అది. ఈ మస్తకం మీద కనుక ఖచ్చితంగా లక్ష్మి వెళ్ళి బంగారం అక్కడ చేరిందా అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఒక్క గురువులు ఇస్తే మాత్రం నెత్తి మీద పెడితే దోషం కాదట, తక్కిన వేళలో లక్ష్మీదేవి వాడిని పాడు చేస్తుంది, అందుకే నెత్తి మీద వెళ్ళకూడదు. ఇవన్నీ ఓ పక్కన పెడితే లక్ష్మి ఎప్పుడు నెత్తికెక్కుతుంది, ధనాహంకారం ఉంటే, నాకు డబ్బు ఉందని ఇతరులను చులకనగా చూడటం మొదలెడితే కూడా లక్ష్మి ఇక్కడికి చేరుతుంది. అందువల్ల కూడా మనం పొరపాటును కూడా ధనాహంకారం పొందరాదు. ఇప్పుడు అర్థమైందా, శిరోగత అయి లక్ష్మి ఈ జంభాసురుణ్ణి నాశనం చేసింది. ఇంకా జంభాసురుణ్ణి తప్పడానికి ఆయుధం అక్కర్లా, ఇదే ఆయుధం అయి వాడి తల తునాతునకలు చేసింది, వాడు భ్రష్టుడైపోయాడు, నశించిపోయాడు. ఈ మిగతా రాక్షసులు పారిపోతున్న వాళ్ళను కూడా తన్ని రాజ్యం లాక్కుండంటే దేవతలు వెళ్ళారు, ఆ రాక్షసుని చీల్చారు, చెండాడారు, తక్కినవాడు పారిపోయారు. ఇప్పుడు ఈ విధంగా జంభుడు వాడు అనుయాయులు పోయాక ఇంద్రాది దేవతలకి తిరిగి రాజ్యం మహానుభావుడైన దత్తగురువు ద్వారా వచ్చింది. వెంటనే తిరిగి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు, పట్టాభిషిక్తుని చేసుకున్నాడు అని ఈ కథంతా గర్గుడు అనేటటువంటి మంత్రి గారు కార్తవీర్యార్జునుడికి చెప్పాడు.